మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 14వ అధ్యాయం 42వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు చర్చించుకుందాము. దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. సో ఈరోజు ముఖ్యంగా చర్చలో మనం చూసేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం చర్చ చూస్తున్నాము సంభాషణ దితి ఇంకా కశ్యపుల మధ్య. సో కశ్యపుడు చెప్పిన విషయాలకి విన్న తర్వాత, ఆయన వాక్యాలను విన్న తర్వాత దితి కొన్ని వాక్యాలు తన యొక్క మనసుని వ్యక్తం చేస్తుంది. తర్వాత కశ్యపుడు దానికి తగ్గట్టుగా ఆమె యొక్క పరిస్థితి చూసి ఇంకొన్ని విషయాలు చెప్తారన్నమాట, చాలా ముఖ్యమైన విషయాలు చెప్తారు. సో అవి చూసుకొని ఈరోజు మనం చర్చ ముగిద్దామండి ఈ అధ్యాయాన్ని. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాఖయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపాసింధూభ్యైమ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము 42వ శ్లోకం నుంచి చర్చ కొనసాగిద్దామంట. దితిర్వాచ వదం భగవత సాక్షాత్ సునాభోదార బాహుణ ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాత్ ప్రభో. ఇప్పుడు ఇక్కడ దితి ఇప్పుడు అనేది ఏంటంటే, ఎందుకంటే ముందే చెప్పేశారు కదా మనం లాస్ట్లో చూసాము, దీనికన్నా ముందు కశ్యపుడు నీ యొక్క ఇద్దరు పుత్రులు కూడా భగవంతుడు చే వధించబడతారు అని, ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక భగవంతుడు స్వయంగా వచ్చేసి వాళ్ళిద్దరిని చంపేస్తారు వధించేస్తారని. అది విన్న తర్వాత దితి ఇప్పుడు ఆమె స్పందన ఏంటంటే, కనీసం ఆ బ్రాహ్మణుల యొక్క ఆగ్రహానికి గురై చచ్చిపోకుండా ఆ భగవంతుడు చేతుల్లో స్వయంగా చచ్చిపోతున్నారు, అది నాకు మంచిదే అనిపిస్తుంది నాకు. బ్రాహ్మణుల ఆగ్రహం ద్వారా వాళ్ళు శపించి తద్వారా మరణించే కన్నా ఇలా భగవంతుడి చేతిలో చనిపోవడం అనేది మంచిదే అని తన సంతృప్తిని వ్యక్తం చేస్తుంది అన్నమాట. భగవంతుడు తన చేతిలో ఉన్న సుదర్శనం ద్వారా చంపిన లేకపోతే తన బాహువులతో చంపిన, ఇక్కడ ఏంటంటే కనీసం ఆ బ్రాహ్మణుల యొక్క క్రోధంతో మాత్రం చచ్చిపోకుండా ఉంటే చాలు అని. ఎందుకు ఆ విషయాన్ని కూడా మనం నెక్స్ట్ చూద్దామంట. న బ్రహ్మదండ దగ్ధస్య న భూతాభయదస్య చ నారకాశ్చాను గృహ్ణంతి యాం యాం యోనిమసౌగత. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి బ్రాహ్మణుడి ద్వారా ఖండించబడి అతని ద్వారా శపించబడి అతని క్రోధానికి గురై బ్రాహ్మణుడి యొక్క క్రోధానికి పాత్రుడయ్యాడనుకోండి, ఆ విధంగా వేరే వాళ్ళని హింసించి వారి యొక్క శాపం ద్వారా చచ్చిన వ్యక్తి ఎటువంటి నరకయాతన అనుభవిస్తాడు అంటే, అతను నరకానికి వెళ్తే కూడా నరకంలో ఉన్న నరకవాసులు కూడా ఆయన పైన కరుణ చూపించరంట. అంతేకాకుండా నెక్స్ట్ ఆయనకు వచ్చే వేరే జన్మ ఎటువంటి ప్రాణి యోనిలో జన్మ లభిస్తుందంటే, ఆ సజాతీయులు ఆ జాతిలో పుట్టిన వేరే ప్రాణులు కూడా ఆయన పైన అటువంటి జీవి పైన కరుణించారు అన్నమాట. అంటే కుక్క, కుక్కల్లో అలా ఉంటుందంట. ఒక కుక్క ఉందనుకోండి, ఇంకో కుక్క ఆ కుక్క పైన చూస్తారా ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఒక కుక్క ఇంకో కుక్కను అరుస్తూ ఉంటుంది. ఒక కుక్క ఒక గల్లీలో ఉంటుంది అనుకోండి, ఆ కుక్క గల్లీలో ఉంటే అది వాళ్ళ మెంటాలిటీ అనమాట. ఆ కుక్క ఆ గల్లీలోకి ఇంకో వేరే కుక్క వచ్చింది అనుకోండి, అరిసేస్తుంది గట్టిగా, ఇది నా ఏరియా గల ఎంటర్ అని. సో ఎప్పుడు అరుసుకుంటూ ఉంటాయి, ఒకరు ఒక కుక్క మీద ఇంకో కుక్క, ఎప్పుడు కుక్కలు అరుసుకుంటూ ఉంటాయి కదా. సో అలాంటి జీవితం అనమాట. అంటే తోటి జీవులు కూడా వారి పైన సరిగ్గా వ్యవహరించరు, వారి పైన ఇంకా క్రోధాన్ని వ్యక్తం చేస్తారు, లేకపోతే నరకంలో అట నరకవాసులు మధ్యలో ఉండవలసి వస్తుంది. సో ఇటువంటి కన్నా, ఎందుకంటే భగవంతుడి చేతిలో చచ్చిపోతే, వధించబడితే తప్పకుండా వారికి సద్గతి లభిస్తుంది, మోక్షం లభించవచ్చు. అందుకనే భగవంతుడి చేతిలో చనిపోవడం అంటే భగవంతుడిని దర్శించుకొని, భగవంతుడి చూస్తారు కదా చంపేటప్పుడు, భగవంతుడిని అట్లీస్ట్ చనిపోయే ముందనే భగవంతుడిని దర్శించుకొని, భగవంతుడి చేతిలో చనిపోతే తప్పకుండా ఆ వ్యక్తి శుద్ధమైపోయి ఒక మంచి గతి అనేది లభించవచ్చు, మోక్షం లభించవచ్చు. తద్వారా, ఎందుకంటే మోక్షం లభించడానికి కూడా ఎంతోమంది ఋషులు మునులు ఎన్నో తపస్సులు చేస్తారే, అటువంటిది భగవంతుడి చేతిలో చనిపోతే చాలా తొందరగా వాళ్ళకి మంచి గతి లేకపోతే మోక్షమైనా లభిస్తుంది. అది మంచిదే. ఆ బ్రాహ్మణుల క్రోధానికి గురై, వాళ్ళ శాపానికి గురై ఆ నరకంలో కానీ కుక్క శరీరంలో కానీ బతికి చాలా నరకయాతన అనుభవించే కన్నా కనీసం ఆ విధంగానే చూడండి, కనీసం వాళ్ళు ఆ విధంగా చనిపోతే పర్వాలేదు అని ఒక మళ్ళీ కన్ఫర్మ్ మళ్ళీ వినోపం కూడా చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు దితి కశ్యపుణ్ణి కోరుకుందనమాట. మామూలుగా ఇక్కడ బ్రాహ్మణులు కానీ ఎవరైనా ఇక్కడ ఎవరైనా హింసిస్తే బ్రాహ్మణులు క్రోధంతోనే చంపేయగలరు వాళ్ళతో. ఎందుకంటే మనము ఒక ఉదాహరణ చూసాము, పృథు మహారాజు యొక్క లీలలో వస్తుంది, ఆయన తండ్రి అయిన వీణ, ఆ వీణ రాజు కూడా ఎంతోమంది బ్రాహ్మణుల్ని అమాయకమైన ప్రజలని ఎంతోమందిని బాగా హింసించేవారు. ఎంతగా హింసించేవారంటే ఆ బ్రాహ్మణులు శపించి మంత్రోచ్చారణ ద్వారా ఆ యొక్క వీణ రాజుని వధించేశారు. అంటే బ్రాహ్మణుల్ని రక్షించడానికి భగవంతుడు కూడా రానవసరం లేదు. బ్రాహ్మణుల యొక్క శాపం ద్వారానే ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి బ్రాహ్మణులు శపించరు, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర అంత శక్తి లేదు, లేకపోతే ఒక్కొక్కసారి భగవంతుడు స్వయంగా ఆ బ్రాహ్మణుల్ని ఎవరైనా హింసిస్తే ఆయనే తట్టుకోలేక వచ్చి వధించేస్తాడు ఇలాంటి అసురుల్ని కానీ రాక్షసుల్ని కానీ. చాలాసార్లు బ్రాహ్మణులు కానీ భక్తులు కానీ వారి రక్షణ కోసం కూడా భగవంతుడిని వేడుకోరు, పిలవరు. సో అటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి వాళ్ళే శపించేస్తారు, లేకపోతే వాళ్ళ ఆగ్రహానికి క్రోధానికి వాళ్ళకు ఆ విధంగా హింసించినందుకు వాళ్ళకు ఎన్నో రకాల కష్టాలు నరకంలో అనుభవించవలసి వస్తుంది. అందుకనే ఆమె ఇక్కడ కోరుకునేది ఏంటంటే, ఓకే పర్వాలేదు, అలా ఆ బ్రాహ్మణుల ఆగ్రహానికి డైరెక్ట్గా చనిపోకుండా శపించబడకుండా భగవంతుడి చేత మృతి చెందుతున్నారే అది మంచిదే ఒక విధంగా అని ఇక్కడ అనుకుంటుంది అన్నమాట దితి. ఇప్పుడు ఈ విధంగా వ్యక్తం చేసిన తర్వాత కశ్యపుడికి అర్థమైంది, ఇప్పుడు దితి యొక్క చేతన బాగా మారిపోయింది, ఎందుకంటే ఇలా భగవంతుడి చేతిలో చనిపోతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. అది ఒక మంచి పని, అది పర్వాలేదు, ఒక మంచిదే అని, కనీసం బ్రాహ్మణుల యొక్క ఆగ్రహానికి గురవ్వట్లేదని. అంటే ఆమెకు అర్థమవుతుంది ఇప్పుడు మంచి చేతన వచ్చింది, ఇంకా ఆమె పశ్చాత్తాపాన్ని కూడా చూశారు ఇప్పుడు వ్యక్తం చేయడం కశ్యపముని. సో ఇప్పుడు కశ్యపముని ఇంకా ఏం చెప్తారో చూద్దామంట. కశ్యప ఉవాచ కృత శోకానుతాపేన సద్య ప్రత్యవమర్షణాత్ ప్రత్యవమర్షణాత్ భగవత్యురుమానాచ్చ భవేమయ్యపి చాధరాత్ పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకః సతాం మతః గాస్యంతి యద్యశశుద్ధం భగవత్ యశసాసమం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా కశ్యపు ముని ఏమన్నారంటే, ఎందుకంటే నువ్వు ఇంత బాగా ఇంత చాలా బాధపడుతున్నావు, అంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నువ్వు తప్పు తెలుసుకొని నేను తప్పు చేశాను అనేసి విలపిస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, సరైన చేతనతో ఇప్పుడు ఆలోచిస్తున్నావు, అంతేకాకుండా నీకు భగవంతుడి పైన ఎంతో శ్రద్ధ ఉందనే విషయం అర్థమైంది. ఎందుకంటే ముందు శ్లోకంలో భగవంతుడి చేతిలో చనిపోతే మంచిదే అంటే భగవంతుడి పైన ఒక అంత శ్రద్ధ ఉంది. అంతేకాకుండా ఆ ఇప్పుడు మళ్ళీ తన పతిని కోరుకుంటుంది, శివుణ్ణి కూడా ఆరాధించింది. సో నీకు శివుడి పట్ల నా పట్ల సరైన ఆదరణ ఇంకా ఈ విధంగా నువ్వు వ్యక్తం చేసిన కారణంగా తప్పకుండా నీ ఒక పౌత్ర లేకపోతే మనమడు నీ పుత్రుడి యొక్క పుత్రుడు అంటే ప్రహ్లాద్ అటువంటి గొప్ప భక్తుడవుతాడు. ఎంత గొప్ప భక్తుడు అవుతాడంటే ఆయన ఖ్యాతి భగవంతుడితో సమానంగా, భగవంతుడితో పాటు అతని ఖ్యాతి కూడా అన్ని ముల్లోకాల్లో వ్యాపించబడుతుంది. అంత ఖ్యాతివంతమైన మహాభక్తుడు నీ యొక్క పౌత్రుడిగా, నీ యొక్క పుత్రుడి యొక్క పుత్రుడు ఇక రూపంలో జన్మిస్తాడు అని ఇంకొక మంచి వార్త కశ్యపుని దితికి చెప్తాడనమాట. సో ఇప్పుడు ఆ పౌత్రుడు అంటే ప్రహ్లాద్ మహారాజు, మనవడు ప్రహ్లాద్ మహారాజు ఎంత గొప్ప లక్షణాలతో ఉన్న ఎంత మహాభక్తుడు అనే విషయాన్ని ఇంకొక 5 శ్లోకాల్లో వర్ణిస్తారు. అది చూద్దామంటే ఇప్పుడు
యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః నిర్వైరాధిభిరాత్మానం యచ్చీలం అనువర్తితుం.
ఎంత గొప్ప చరిత్ర అంటే క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆ ప్రహ్లాదుడికి ఉంటుందంటే ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు, సాధువులు, భక్తులు, భక్తి మార్గాన్ని అనుసరించేవారు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించడానికి, ఆయన అడుగుజాడల్లోనే నడవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ తద్వారా వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఈర్ష, శత్రుభావన అనేవి తొలగిపోతాయనే ఉద్దేశంతో. ఎమ్యులేట్ ఇస్ క్యారెక్టర్ బై ప్రాక్టీసింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ యానిమోసిటీ. ఈ విధంగా శత్రుభావన ఇంకా ఇటువంటి ఈర్ష అన్నీ కూడా తొలగిపోవాలని వాళ్ళు ఈ విధంగా పాలన చేసుకుంటూ ఈ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అడుగుజాడలు నడవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ విధంగా శుద్ధపరచుకోవడానికి వాళ్ళని వాళ్ళు ఎలాగైతే శుద్ధం అవడం వలన ఒకని శుద్ధం చేసే ప్రాసెస్ ద్వారా బంగారం కూడా తక్కువ క్వాలిటీ బంగారంలో ఎన్నో కల్తీ ఉంటే ఆ కల్తీలన్నీ కూడా శుద్ధమయ్యే పద్ధతిలో ఆ కల్తీలన్నీ కూడా తీసేసి శుద్ధమైన బంగారం ఎలా తయారవుతుందో అలాగే అన్ని ఇలాంటి అనర్థాలన్నీ కూడా తొలగించేసి ఒక మంచి భక్తుడిగా అవ్వడానికి కూడా ప్రహ్లాద్ మహారాజుని అనుసరిస్తారు అని. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజు లాంటి శుద్ధ భక్తుల్లో మాత్రమే ఇటువంటి శత్రుభావన అనేది ఉండదు. మామూలుగా బద్ధజీవుల్లో శత్రుభావన, ఇటువంటి ఈర్ష, సో ఇంకా అనర్థాలన్నీ కూడా ఉంటాయి. అంటే వేరే జీవుల, వేరే ప్రాణుల, వేరే వ్యక్తుల పట్ల శత్రుభావన, ఈర్ష భావన ఇటువంటివి ఎక్కువగా బద్ధజీవుల్లో ఉంటాయి. అదే ముక్త జీవుల్లో లేకపోతే శుద్ధ భక్తుల్లో ఇటువంటి భావన అనేది ఉండదన్నమాట. దానికి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజు, అందుకే ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా అవ్వడానికి, ప్రహ్లాద్ మహారాజులు అవ్వడానికి, మారడానికి ప్రయత్నిస్తారు వ్యక్తులు. అంటే ఒక ప్రహ్లాద్ మహారాజు వాళ్ళందరికీ ఒక ఆదర్శమైన భక్తుడు, ఆదర్శమైన వ్యక్తిగా వాళ్ళందరికీ నిలుస్తాడు ఈ మార్గాన్ని అనుసరించే వారికి. ప్రహ్లాద్ మహారాజుకి పైన ఎంతోమంది ఎన్నో దాడులు చేస్తారు, అతని తండ్రి హిరణ్యకశిపుడు, ఇంకా ఆయన ఎంతోమంది ద్వారా ఎన్నో రకరకాల హింసలు, దాడులు చేయిస్తాడు ప్రహ్లాద్ మహారాజు పైన. అయినా కానీ ప్రహ్లాదుడు ఒక్కసారి కూడా ఆయనను హింసించిన వారిని కానీ, ఆయన పైన దాడి చేసిన వారిని కానీ, ఆయన వధించడానికి ప్రయత్నించిన వారిని కూడా ఎప్పుడు కూడా వారి యొక్క చెడు కానీ, వారిపైన ఏదైనా శత్రుభావనతో కానీ వారిని ఏమాత్రం వ్యక్తం చేయరు, ఏమాత్రం వారిని ఖండించరు, శపించరు, లేకపోతే అలా ఆ విధమైన శత్రుభావన వల్ల ఆయన ఒక హృదయంలో ఉండదన్నమాట ప్రహ్లాదుడికి. ఎంతగా అంటే హిరణ్యకశిపుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుని భగవంతుడు నరసింహదేవుడు హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత, ప్రహ్లాద్ యొక్క తండ్రి అయిన హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత ప్రహ్లాదుడిని అడిగినప్పుడు ఏదైనా వరం కోరుకోమని, అప్పుడు ఆయన తన గురించి అడగకుండా తన తండ్రికి ముక్తి లభించాలి అని కోరుకుంటారు, అడుగుతారు, అదే కోరికను అడుగుతారు. సో ఆ విధంగా అంటే అప్పటికి కూడా ఆయన వాళ్ళ తండ్రికి మేలు జరగాలని కోరుకుంటున్నాడు, అంతేగాని ఏమాత్రం శత్రుభావన ఆయనలో లేదన్నమాట. సో ఈ విధంగా అన్నమాట. అందుకనే ప్రహ్లాద్ మహారాజు భగవంతుడిని ఎంతో సంతృష్టపరిచాడు. సో ఆ విషయాన్ని ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట, 47వ శ్లోకంలో.
యత్ ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం సత్స్వదృక్ భగవాన్ యస్య తోష్యతే నన్యయా దృశ్య.
ప్రతి ఒక్కరూ సంతుష్టి చెందుతారు ప్రహ్లాదుడి ద్వారా. ఎందుకు అంటే ఆయన భగవంతుడిని సంతృప్తిపరిచాడు కనుక. భగవంతుడు అన్ని ముల్లోకాలకి ఈశ్వరుడు, అన్ని బ్రహ్మాండాలకి, అనంతకోటి బ్రహ్మాండాలకి ఈశ్వరుడైన భగవంతుడిని సంతృప్తిపరిచాడు కనుక. అటువంటి భక్తుడు ఎవరైతే, భగవంతుడు అటువంటి భక్తులతో సంతృప్తి చెందుతారో, ఈ భక్తులు ఎప్పుడు భగవంతుడి చింతన, భగవంతుడి సంతుష్టే కోరుకుంటారు, ఇంకేం కోరుకోరు. అటువంటి శుద్ధ భక్తుల భగవంతుడిని సంతృప్తిపరుస్తారు కనుక. మిగతా వాళ్ళందరూ, అన్ని ప్రాణులు, మనుషులే కాదు అన్ని రకాల జీవులు కూడా అటువంటి శుద్ధ భక్తుల పట్ల సంతుష్టి చెంది ఉంటారు, సంతృప్తి చెంది ఉంటారు. ఎందుకంటే దీనికి అలా ఎలా జరుగుతుంది, భగవంతుడిని సంతుష్టి మనం పరిస్తే, సంతృప్తి పరిస్తే అందరూ మన పట్ల సంతృప్తి చెంది ఎందుకుంటారు, ఎలా ఉంటారు, ఎలా సాధ్యం అంటే, దానికి మంచి ఉదాహరణ ఉంది ఇస్తారు ఇక్కడ ప్రభుపాల వారు. లాజిక్ ఏంటనేది కూడా చెప్తారన్నమాట ఇక్కడ తాత్పర్యంలో. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ప్రాణి హృదయంలో, మనుషులే కాదు పశువులు చెట్లు అన్ని ప్రాణుల హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు, అవునా. సో భగవంతుడే పరమాత్మ రూపంలో ఉండి ప్రతి ఒక్కరికి సరైన సమయంలో మత్తః అదే స్మృతిరి జ్ఞానం అపోహనం చ, కృష్ణుడు అంటాడు కదా భగవద్గీతలో, సర్వస్య చాహం హృది సన్నివిష్టు మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. స్మృతి సరైన సమయం, సరైన సమయంలో జ్ఞాపక శక్తి కానీ, జ్ఞానం సరైన జ్ఞానం కానీ, మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. ఏ సమయంలో ఏదైనా మర్చిపోవాలంటే అది కూడా మర్చిపోయేది కూడా, మర్చిపోయేటట్టు కూడా చేసేది భగవంతుడు పరమాత్మ రూపంలో. సో మరి భగవంతుడు అలా సరైన జ్ఞానం ఇవ్వడం, సరైన స్మరణ శక్తి, మర్చిపోవడం ఇవన్నీ ఇవ్వడం కూడా భగవంతుడు అనేది పరమాత్మ రూపంలోండి ప్రతి ఒక్క హృదయంలోండి చేస్తారు. అంటే సరైన మార్గదర్శనం అనేది భగవంతుడు ఇవ్వగలడు. సో అందుకనే ఒక వ్యక్తి ఎవరైతే ఇలా భగవంతుడిని సంతృప్తిపరుస్తారో, తప్పకుండా భగవంతుడు కూడా ఆ విధంగా అందరి పరమాత్మ రూపంలో ఉన్న అందరి జీవాత్మల నుంచి వారి పట్ల సరైన భావన, సరైన జ్ఞానం, సరైన విధంగా వ్యవహరించే విధంగా కూడా భగవంతుడు చేయగలడు, చేస్తాడు. సో సరైన విధంగా ఒక భక్తుడితో సరైన విధంగా వ్యవహరించేలా పరమాత్మ రూపంలోండి మిగతా జీవులు మార్గదర్శనం చేస్తారు భగవంతుడు స్వయంగా. సో అలా ఓన్లీ మనుషులే కాదు, శత్రువుల ద్వారా కూడా అవ్వచ్చు, లేకపోతే ఎటువంటి ప్రాణుల ద్వారా అయినా సరే. ఇక్కడ ఎంతో క్రూరమైన జంతువులు, లేకపోతే ఎంతో ఈర్ష భావన కలిగిన, శత్రుభావన కలిగిన క్రూరమైన జంతువులు కూడా అటువంటి శుద్ధ భక్తుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించవచ్చు, అది సంభవం. ఉదాహరణ, ఒక ఉదాహరణ మనం చూడొచ్చు హరిదాస్ ఠాకూర్ది. హరిదాస్ ఠాకూర్ ఆయన శుద్ధ భక్తుడు, అక్కడ దగ్గరలోనే ఫులియాలో ప్రతిరోజు 300,000 నామాలు జపించేవారు. ఒక గుఫలో, ఒక భజన కుటీరంలో కూర్చొని, గుఫ లాంటి భజన కుటీరంలో, అక్కడ అదే ఆయనతో పాటు నివసించేది ఒక ఎంతో విషపూరితమైన సర్పం, పక్కనే ఆ పాము ఉండే ఇల్లు కూడా అక్కడ ఉందన్నమాట ఆయనతో పాటే. సో ఆయన దాంతోపాటు నివసిస్తున్నాడు, కానీ ఏ రోజు పాము, ఆ సర్పం, విషపూరితమైన సర్పము హరిదాస్ ఠాకూర్ని ఎప్పుడు కాటువేయలేదు. కానీ చాలామంది, హరిదాస్ ఠాకూరు ఆ పాము ఇద్దరు కలిసి బాగానే ఉంటున్నారు ఒకే ఇంట్లో, కానీ చాలామంది అక్కడ హరిదాస్ ఠాకూర్ని కలవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓ ఇది ఇంత విషపూరితమైన సర్పం ఏమైనా చేస్తుందేమో అని భయంతో వాళ్ళ దగ్గరకు రావట్లేదు, ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు అక్కడ. సో సరే వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందనేసి హరిదాస్ ఠాకూర్ని కోరుకుంటే, హరిదాస్ ఠాకూర్ సరే నేను ఇక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిపోతాను అని ఆ తన నిర్ణయాన్ని వ్యక్తం చేయగానే వెంటనే అందరి ముందే ఆ యొక్క పాము అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఎవరికి ఏమీ హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో పాము యొక్క హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆ భక్తుడికి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తూ ఉండేదన్నమాట. సో అలా ఇబ్బంది కలుగుతుందని తెలియగానే భగవంతుడి మార్గదర్శనం చేశారు పరమాత్మ రూపంలో ఉండి. సో పాము తనంతకు తానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం చూస్తే ఇది సంభవం అన్నమాట శుద్ధ భక్తులతో. సో ఇలాంటివన్నీ మనము ఈ శాస్త్రాల నుంచి ఇంకా కొన్ని ఇలాంటి సంఘటనల నుంచి మనం తెలుసుకోవచ్చు విషయాన్ని. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా గుణగానం చేస్తున్నారు.